చేయాలి అని నిశ్చయించుకున్నటువంటి వారికి ఈ పరివ్రాజకుల శిబిరము. దానికి కావలసినటువంటి ఏకైక విద్య మనస్సుని చలింపజేయకుండా ఉండుట. జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడి దగ్గర నుంచి వేదాలను దర్శించినటువంటి ఋషుల దగ్గర నుంచి అనేక మంది యోగుల దగ్గర నుంచి మహాత్ముల దగ్గర నుంచి మంత్రవేత్తల దగ్గర నుంచి భవిష్య వక్తల దగ్గర నుంచి చమత్కారాలు చూపించగలిగేటటువంటి అత్యద్భుతమైనటువంటి శక్తులు ఎక్కడ పనిచేసినా దానికి ఆధారము అనంత శాంత మానసిక స్థితి మాత్రమే. దానిలోంచే అన్ని ఉద్భవిస్తాయి అన్నది మీరు అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ సో సింపుల్. అశాంత స్థితి అశాంత స్థితి అన్నిటికీ మూలమైనప్పుడు అన్ని రకాల చమత్కారాలకి మూలమైనప్పుడు భాష యొక్క అవసరము లేకుండా భావము తెలుసుకోగలిగినప్పుడు దాని గురించి చేసేటటువంటి ప్రయత్నము అత్యద్భుతమైనటువంటి పురుషార్థము కావలసినటువంటిది అని అర్థమవుతుంది మనకి. వినటానికి సింపుల్ గా ఉన్నా ఆచరణలో చాలా కష్ట సాధ్యము. కష్ట సాధ్యము అని ఎందుకు అంటే ఈ జన్మలోనే మధ్యలో ఎప్పుడో అలవాటైనటువంటి సిగరెట్ వదిలేయమంటే వదలలేరు. నాయనా బాబు నువ్వు చచ్చిపోతావురా, వదలాలని ఉంది మాస్టారు, వదల లేకుండా ఉన్నాను, మీరు వదలగొట్టేయండి. అర్థమైందా? అందులో ఉన్నటువంటి తప్పు ఏంటో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నాకు సిగరెట్ తాగాలి అని లేదు, మానేయాలి అని ఉంది, కానీ మానలేకపోతున్నాను. కానీ అలవాటు ఎవరు వదలగొట్టాలి? ఈ లాజిక్ ఎలా ఉంటుంది అంటే గాడ్ ఈజ్ లవ్, భగవంతుడు ప్రేమ స్వరూపుడు. లవ్ ఈజ్ బ్లైండ్, ప్రేమ గుడ్డిది, దేర్ ఫోర్ కాదు కదా. అలా ఉంటుంది మన లాజిక్లన్నీ కూడా. నీకు వదిలేనంటే నువ్వు వదిలేస్తుంది అని అడగవు. నీకు ఇష్టమైనటువంటిది నేను ఎక్కడ వద్దంటాను అని నాకు చెప్పరు. నాకు చెప్పినా మీరు వదలలేకపోతే నాకు అంటే నా ఉద్దేశం పెద్దవాళ్ళకి మహాత్ములకి దానికి మనం వెళ్ళి అడుగుతాం. పిల్లవాడు మాట వింటలేదు, అది చేయట్లేదు, అది చేయట్లేదు, వారి మనస్సు మార్చేయండి, వీళ్ళ మనస్సు మార్చేయండి. కానీ మనస్సును మార్చవచ్చు. పారాడాక్స్ అంటే సహస్రనామాలు మీరు చదివినప్పుడు ఈ ద్వంద్వాలు మీకు తగులుతూనే ఉండవు. ఒక పక్క ఏం చెప్తున్నాను నేను, నువ్వు ఏదైనా మానదలుచుకుంటే నువ్వు మానాలి తప్ప ఇతరుల యొక్క ప్రమేయముతో మీరు మానలేరు. ఒకవేళ మానినా అది ఎలా ఉంటుంది, కర్ర పట్టుకున్నంతసేపు. కానీ మళ్ళీ ఏం చెప్తున్నాను నేను, ఇతరులు మిమ్మల్ని మార్చవచ్చు కూడా. ఈ ద్వంద్వము ఆధ్యాత్మిక జగత్తు యొక్క గుర్తు. ఇంచేత పాజిటివ్ నెగటివ్ రెండు ఉంటేనే పరిపూర్ణత. కేవలం వెలుతురు మాత్రమే ఉండి చీకటి లేకపోతే అది అసంపూర్ణమే. పరిపూర్ణమైనటువంటి విజ్ఞానం యొక్క వెతుకులాటలో ఉన్నాం మనం. పూర్ణత్వం ఎలా ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది, ద్వంద్వాలన్నీ కూడా అందులో ఉంటాయి. కానీ వాడు ద్వంద్వాతీతుడు, రహస్యము అక్కడ ఉంది. ద్వంద్వాలకి నువ్వు అతీతంగా జీవించాలి, ద్వంద్వాలకి ద్రష్టగా జీవించాలి. అది అసంభవం ఏమీ కాదు, అలవాటుతో వస్తుంది. దానికి మొట్టమొదట మీరు నిర్ణయించుకోవాల్సింది ఏమిటి అంటే, నాకు గుర్తు వచ్చినప్పుడల్లా కూడా ఆ స్థితిలో వెళ్ళిపోవటానికి ఉండటానికి ప్రయత్నం చేస్తాను అనేటటువంటి సంకల్పం. గుర్తు వచ్చాక సరే ఈ సినిమా కాస్త చూసేశాక సిగరెట్ మానేయాలి అనుకున్నవాడు ఒక సిగరెట్ ప్యాకెట్ ఎక్స్ట్రా కొంటాడు. ఎందుకు, ఎలాగో రేపటి నుంచి నేను మానేస్తున్నాను కనుక అందువల్ల మానలేకపోతున్నాడు. వాడు మానేదలుచుకుని అప్పుడే వదిలేస్తే తక్షణమే అసలు మానేస్తాడు. అవగాహన చేసుకోండి, మానేయగలిగిన వాడు వాళ్ళు చేసిందంటే తక్షణం వదిలేస్తారు వాళ్ళు. లాజిక్ చెప్పారు, సిగరెట్ సడన్ గా మానేస్తే చాలా ప్రమాదం. డాక్టర్లే చెప్పారు, చెప్పగా ఏం చేస్తారు, నువ్వు సిగరెట్ తాగిపోతే వాడి వృత్తి, ఇలా చాలా భారం పేషెంట్స్ సిగరెట్ తాగే వాళ్ళ వల్లే వస్తారు. వల్లే అని ఎందుకంటున్నానంటే, పాపం నువ్వు సిగరెట్ తాగితే నువ్వే కాదు నీ కుటుంబ సభ్యులు కూడా నువ్వు చంపుతున్నావు. ఇంచేత నువ్వు తాగటం సరే, పక్కవాడు తాగకపోయినా వాసన పెంచాల్సిందేగా. అంచేత తాగిన వాళ్ళు ఏదో మేము చాలా గొప్పవాళ్ళం అనుకోకండి, మీరు తాగిన వాళ్లే. అంచేత మీరేం చేయాలి, తాగుతూ ఉంటే సాటి నింపగా అయినా కొట్టాలి, లేకపోతే వాడిని దూరంగా వెళ్ళి తాగమనాలి. అది కరెక్ట్, ఓకే. దమ్ముంటే మీకు అర్థమవుతే అందులో ఉన్నటువంటి ప్రమాదము, మీరు ఆ పని చేయగలరు. అర్థమవుతే చిన్న ప్యాకెట్ నేను ఇచ్చి ఇది చాలా మంచిది, మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ప్రాణాలు తీస్తుంది, పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం మీ ఇంట్లో వాళ్ళందరికీ ఇయ్యి అన్నాను అనుకోండి, మీలో ఎంతమంది ఇస్తారు? స్లో పాయిజన్ ఇస్తారు ఎవరైనా? కానీ సిగరెట్ తాగేవాడు చేస్తున్నది అదే, ఖచ్చితంగా అక్షరాలా వాడు చేస్తున్నది అదే. వాడు చస్తున్నాడు స్లోగా 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 స్లోగా, వాడితో పాటు ఎవరిని చంపుతున్నాడు? అయినా మాన లేకుండా ఉన్నాడు. అంటే మానాలని ఉన్నట్ట లేనట్ట, అది ద్వంద్వం అని నేను చెప్పేది. మన్ని మనము విశ్లేషణ చేసుకుంటే మన మనస్తత్వాలు మనకే పూర్తిగా అర్థమవుతాయి. మనకే అది చేయటం ఇష్టం లేదు, నోటితో ఏం చెప్తున్నాం. ఇది మనం గుర్తించగలిగితే ఆధ్యాత్మిక జగత్తులో మొదటి మెట్టు మీరెక్కేస్తారు. నేను చేయలేకపోతున్నాను అనేటటువంటి మాట ఎప్పుడు వస్తుంది అంటే, అది మీకు చేయాలని లేకపోతే తప్ప. చేయలేకపోవటం అంటూ ఏదీ లేదు ప్రపంచంలో. అలెగ్జాండర్ అనుకుంటాను, నెపోలియన్ నాకు కరెక్ట్ గా గుర్తులేదు, అసలు డిక్షనరీ నుంచి ఇంపాసిబుల్ అనేటటువంటి మాట తీసేయాలన్నాడు. ఎవరు? నెపోలియన్ అన్నాడు. అసలు ఆ మాట లేదన్నాడు, అర్ధరహితమైనటువంటి మాట. అంటే ఇంపాసిబుల్ బదులు ఏముండాలి అక్కడ? నాకు ఇష్టం లేదు అని ఉండాలి, నాకు చెయ్యాలని లేదు అని ఉండాలి. ఆధ్యాత్మిక జగత్తులో కూడా ఏ ఒక్క విద్య తెలిస్తే అంతా వస్తుందో ఆ స్థితి పొందటం మీరు పొందలేకపోతున్నారు అంటే అర్థం ఏంటి? మీకు ఇష్టం లేదు. ఇది గుర్తుంచుకోండి. కారణం ఏదేదో చెప్తాం. బాహ్య పరిస్థితులు ఆ విద్యను నేర్చుకోవటానికి ఎప్పుడూ అడ్డంకు కాలేదు. ప్రహ్లాదుడికి వచ్చినటువంటి అడ్డంకుల ముందు మనకు వచ్చే అడ్డంకులు ఏంటి? ప్రహ్లాదుడి వయస్సు ఎంత? మీ వయస్సు ఎంత? 3 లోకాలను జయించగలిగేటటువంటి తండ్రికి ఎదురుగా నుంచున్నాడు. కానీ ఒక్కసారి కూడా తండ్రి నీ వల్ల నా ధ్యానం భంగం అయిపోతుంది అనలే. వీడి వల్ల తండ్రి ధ్యానం భంగం అయింది. ఆ మానసిక స్థితి గురించి నేను చెప్తున్నాను. అది అసంభవం కాదు. కానీ నేర్చుకోవాలి అనే తపన మీకు ఉందా లేదా అన్నది నాకు నోటితో మీరు చెప్పక్కర్లే, మీ ఆచరణ చెప్తుంది. దాన్ని నా ఆచరణ నాకు చెప్పడం కోసం మీరేం చేయొద్దు. మీ ఆచరణ మీకే చెప్తుంది. చాలా జాగ్రత్తగా నేను చెప్తున్నటువంటి మాటలు అర్థం చేసుకోండి. ధ్యానం అంటే ఇదే. కళ్ళు మూసి కూర్చోవడం కాదు. ఈ విశ్లేషణ మిమ్మల్ని మీరు చేసుకోవాలి. అందరూ ఉన్నారు కనుక పైకి చెప్తున్నాను. నేను ఒక్కడిని కూర్చొని ధ్యానం చేస్తే ఇదే ఆలోచన అది కదులుతుంది. ఇది ఆలోచించాల్సింది. మీరు పరిస్థితులు అనుకూలంగా లేవు కనుక నేను చేయలేకపోతున్నాను అనేది బాహ్య విద్యకి ఓకే. మీరు ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నారు, ఇంజనీరింగ్ లో సీట్ రాలేదు. చదవాలనుకుంటున్నారు, మీ ఇంట్లో లైట్ తీసేస్తున్నారు, పుస్తకాలు లాగేస్తున్నారు, చదవద్దంటున్నారు. చదవలేదు మీరు. కానీ నిశ్చలమైనటువంటి మానసిక స్థితి ఎవడు ఆపగలడు? మీరు కదిలితే తప్ప. ఎంతవుతుందా? అర్థం చేసుకోండి జాగ్రత్తగా. నా మాటలు వింటూ మీరు ఆ నిశ్చల స్థితికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి దాన్ని అవగాహన చేసుకుని అదే స్థితిలో ఉండటానికి నిరంతరం ప్రయత్నించటమే మీరు చేయవలసినటువంటి ఏకైక సాధన. దాంతో అన్ని వచ్చేస్తాయి. అన్ని విద్యలు వచ్చేస్తాయి, అన్ని తంత్రాలు వచ్చేస్తాయి, అన్ని మంత్రాలు వచ్చేస్తాయి. ఫ్యాన్ తిరగటం లేదు, కంప్యూటర్ పనిచేయటం లేదు, మైక్ పనిచేయటం లేదు, హీటర్ పనిచేయటం లేదు. ఇంకా ఇబ్బందులు తెలియాలి. ఎన్ని రకాల ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో మీ దగ్గర? ఏది పనిచేయటం లేదు. ఎందుకు పనిచేయటం లేదు? కరెంట్ లేదు. ఆ ఒక్క కరెంట్ వచ్చేస్తే ఏమవుతుంది? ఆ విద్య గురించి మాట్లాడుతున్నారు. ఆ విద్య యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోండి. మీరు అది ఎంత సులభంగా పొందవచ్చో కూడా అర్థం చేసుకోండి. అది ఏమిటి? మీరు అర్థం చేసుకోవాల్సింది సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వ సమర్థమైనటువంటి స్థితి ఒకటి మీలోనే నిక్షిప్తమై ఉన్నది. అది పొందిన ప్రతి వ్యక్తి అదే చెప్తున్నాడు. ఈ మాట తప్ప ఇంకోటి కూడా చెప్పడం లేదు. క్రైస్తని అడిగామనుకోండి, బీ స్టిల్ అండ్ నో దట్ యు ఆర్ గాడ్ అంటాడు. నువ్వు స్థిరంగా ఉండిపోతే నువ్వే భగవంతుడివి. ఐ ఆమ్ ద వే, నేనే మార్గాన్ని అంటాడు. శ్రీకృష్ణుడు ఏమంటాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. ఐ ఆమ్ ద వే అనకుండా ఏమంటున్నాడు? నన్నే శరణు గురు, నువ్వు అన్ని ధర్మాలు వదిలేసి. ఆ స్థితికి చేరినటువంటి వ్యక్తుల యొక్క భాషలో తేడాలు లేవు. వెంకటేశ్వరు చెప్పినా అదే చెప్తాడు, సిద్ధేశ్వరి చెప్పినా అదే చెప్తాడు. భాషలో వారి వారి బ్యాక్గ్రౌండ్ ని బట్టి తేడాలు ఉండొచ్చు. కొందరు అందంగా వివరించి చెప్పవచ్చు, కొందరు ముట్టికాయలు ముట్టి చెప్పవచ్చు, కొందరు కట్టే కొట్టే తెచ్చే అనే భాష ఉపయోగించవచ్చు. రమణ మహర్షి స్పీచ్లు అవి ఏం లేవు. మెహర్ బాబా అసలు మాట్లాడకపో అన్నాడు. కానీ ఆయన అవతార తత్వాన్ని గుర్తించటానికి మెహర్ బాబా ఈజ్ ఆల్సో వరల్డ్ ఫేమస్. ఒక్క మాట మాట్లాడలేదు, నోరు విప్పి మాట్లాడలేదు. అర్థమవుతుందా? కేవలము ఆ మానసిక స్థితి మీలో ఉంటే అన్నీ మీ దగ్గరికి వస్తాయి. రావటం లేదు అంటే అర్థం ఏంటి? ఆ మానసిక స్థితి లేదు అని అర్థం. ఇందాక నేను చెప్పాను సిగరెట్ మానేయాలని ఉంది కానీ నాకు మానలేదు, కోపం తెచ్చుకోవాలని లేదు మాస్టర్ కానీ కోపం వచ్చేస్తుంది. ఇది అంటే నటించుకోకండి, కనీసం మీ వద్ద మీరు బయట ఓకే అనండి, అది బయట ఆ మాటలు మాట్లాడకపోతే అసలు మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోరు. బాహ్య జగత్తులో మాట్లాడవలసినటువంటి మాటలు నేను మీకు చెప్పటం లేదు, మిమ్మల్ని మీరు విశ్లేషణ చేసుకుంటున్నప్పుడు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక్కటి గుర్తుంచుకోండి, మీకు ఇష్టము లేని నిజంగా హిప్నోటిస్ట్ వాడి ఇష్టం వచ్చినట్టు ఎదుట వాడిని మార్చగలిగితే వాడే చీఫ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఏదో అయిపోతాడు కదా. అవలేదు ఎవడో చూశాను మీరు ఎవరైనా హిప్నోటిస్ట్ అయిపోవటం, వాడు అంటాడు అంతే నేను మీ మనస్సులో మార్చగలనని. కానీ మరి మారిన వాళ్ళు ఉంటారు, ఎప్పుడు మారుతారు? వెళ్ళిన వాడు ముందే నేను హిప్నోటైజ్ అయిపోతాను అనే భావంతో వెళ్తాడు, ముందే లొంగిపోతాడు వాడు, వాడికి ఇష్టం. అర్థమైనా? ఇప్పుడు నేను చెప్తున్నది కూడా అలాంటి ప్రక్రియే. మిమ్మల్ని మీరు హిప్నోటైజ్ చేసుకోవాలి, బయటవాడు కాదు. భావాలు అర్థమవుతున్నాయా? అంతేత నేను చేయలేకపోతున్నాను అనే బాధ వద్దు, అసలు ఆ బాధకి అర్థం లేదు. చేయటానికి ప్రయత్నించటము లేదు అనే దానికి బాధపడండి. ప్రయత్న లోపము ఉండకూడదు అంటే మీ ద్వారా జరగవలసినది. ప్రయత్న లోపము లేకపోతే కింగ్ బ్రూస్ అండ్ ది స్ప్రైడర్ కథ ఉంది కదా, ఏం చేస్తాడు? ఓడిపోతాడు. ఒక రాజు ఒక పాడుబడ్డ గుహలోకి వెళ్తాడు, అక్కడ ఒక సాలీడు అల్లుకుంటూ ఉంటుంది. కొన్ని కారణాల వల్ల తాడు తెగిపోతూ ఉంటుంది ఆ సాలీడు యొక్క దారం, గాలి వల్ల దేని వల్ల అది వదలలేదు. అది ఏం చేసింది? చివరి కట్టింది 21వ సారి ఎన్నో అది, అది కూడా 21 సార్లు అని అంటాడు అనుకుంటా. ప్రయత్న లోపము లేకపోతే ఏ విద్య అయినా నేర్చేసుకోవచ్చు. ముఖ్యముగా పరావిద్య ఏదైనా కూడా మీ బాహ్య పరిస్థితుల ద్వారా నియంత్రింపబడదు. ఈ ఆధ్యాత్మిక విద్య అంటే పరావిద్య ఉన్నది, ఇది బాహ్య పరిస్థితులు నియంత్రించవు. కూరగాయలు అమ్ముకునేటటువంటి చెవటమ్మ బట్టలు అల్లుకునేటటువంటి కబీరు, నీలకావిడే మోసేటటువంటి గుంటూరులోనే ఉండేటటువంటి మొన్న మొన్నటి వరకు ఉన్నటువంటి రంగన్న బాబు గారు, రాజ్యాలు ఏలేటటువంటి రాజాది రాజులు రాజర్షులు అనే పేరు వాళ్ళకి. జన కూడా ఒక్కడే కాదు, చాలా మంది ఉన్నారు. రఘువంశంలో ఉన్న వాళ్ళందరూ రాజర్షులే, అందరూ ఒకేలాగా ఉన్నారు కనుక పేర్లు లేవు. రాజపుత్ర స్త్రీలు మీరాబాయి లాంటి వాళ్ళు, పల్లెటూరులో పుట్టినటువంటి సక్కుబాయి లాంటి వాళ్ళు, ఆవిడికి గురువు మీరాబాయికి రైదాస్, అతను చెప్పులు కుట్టేవాడు. బాహ్య పరిస్థితుల వల్ల ఈ అద్భుతమైనటువంటి విద్య మీకు లభించకపోవటం అంటూ ఉండదు అన్నదానికి నేను ఉదాహరణ ఇస్తున్నాను. ఇంట్లో నాకు చాలా పనుంది మాస్టర్, మీకేం తెలుసు? మా ఇంటికి వచ్చి చూడండి ఎంత పనుందో. సక్కుబాయి పాప ఆవిడ పనే లేదు, కానీ ఆవిడ యొక్క దృఢతరమైనటువంటి తీవ్ర సంకల్పం ఏమి చేయగలిగింది? ఆమె స్వరూపములో ఆమె ఇష్టదైవం పనిచేయాల్సి వచ్చింది. ఎన్ని మ్యాజిక్లు జరుగుతాయో, ఎన్ని చమత్కారాలు జరుగుతాయో, ఇవన్నీ కూడా ఆ శాంత స్థితి యొక్క చమత్కారాలు. మీకు జరుగుతాయి, ఇప్పుడు జరుగుతున్నాయి కొన్ని, మీరు గమనికలో ఉండరు. ఇంకేదంటే మీరు ఆ స్థితిలో లేరు కనుక కనిపించవది. దాన్ని కూడా గమనిస్తే తెలుస్తాయి ఆ మ్యాజిక్లే. అశాంత స్థితి అది అభ్యసించవలసినటువంటి ఏకైక విద్య. మళ్ళీ మళ్ళీ అర్థం చేసుకోండి, మీరు ఏ ఆసనాలు ప్రాక్టీస్ చేయక్కర్లేదు, ఏ ప్రాణాయామాలు మీరు ప్రాక్టీస్ చేయక్కర్లేదు, ఏ మంత్ర జపాలు మీరు చేయక్కర్లేదు, అదే సిద్ధి సాయి అన్నాడు. నన్ను ఏం చెప్పండి అన్నాడు, నా గురువు నాకు ఏం చెప్పలేదు అన్నాడు. ఇప్పుడు ఇంతకీ ఆ అద్భుతమైనటువంటి స్థితికి వెళ్ళటానికి నేను చెప్పిన మార్గం ఏంటి, మీకు ఏమి చేయొద్దని అంతగా చెప్తున్నాను నేను. ఏమీ చేయొద్దు మొర్రు అని చెప్పటానికి ఇన్ని మాటలు చెప్పాల్సి వస్తుంది. ఇంకేతంటే వద్దు, చేయవద్దు, ఆచరణ వద్దు అనేటటువంటి మార్గం మనకు తెలియదు. చేయటం మనకి తెలుసు కానీ చేయకపోవటం అని మనకి తెలియదు. కానీ ఒకటి, చేయవలసింది చేయకపోవటం అనేది మనకు తెలుసు, అది వేరే విషయం. చేస్తాము, చేయవలసింది మాత్రమే చేయం, మిగతా అన్నీ చేసిస్తాం. భావం అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను. ఆ బిందువు, ఇది చేతితో మీకు భయం ఉంది అంటే, ఇది చేతితో మీరు బాధపడుతున్నారు అంటే, ఇది మీరు సక్రమంగా చేయటం లేదు అని అర్థం. అంతే, ఇన్విన్సిబుల్ అజేయుడు అంటాడు మహేశ్వరుని ఈ స్థితిలో ఉన్నవాడిని. వశిష్ఠుడు ఎవరికైనా ఉండు కుదరదు, గెలవలేరు ఎవరు మిమ్మల్ని. మరి మీరు అనుకున్నటువంటి పరిస్థితులు నిర్మితం అవుతాయా? ఆ స్థితిలో ఉండి అనుకుంటే అవుతాయి, కానీ నిష్కంప స్థితిలో మీరు ఎలా అనుకోగలరు అన్నది నా డౌట్. మీరేం అనుకోలేరు, మీరు ఎలా అనుకుంటారు? అనుకున్నారంటే ఏమైంది? పడ్డారు. మరొకటి నాకు లాభం ఏంటి? నీకు లాభం ఏంటంటే నువ్వు ఉండవు. చాలా పెద్ద లాభం అది, మీకు అర్థం కావటం లేదా ఆ లాభం ఎంత పెద్ద లాభం. మీ బాధలన్నిటికీ కారణం ఏంటి అంటే నేను అనేటటువంటి పదము. నువ్వు లేకపోతే బాధ లేదు. మీ కింద ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక ఉద్యోగి, మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆఫీసులో మీ కుర్చీలో వచ్చి కూర్చున్నాడు అనుకోండి, మీరేం బాధపడతారు? బాధపడరు కదా. ఎప్పుడు బాధ ఇస్తుంది? మీరు మెలకువలో ఉండి మీ ముందు కూర్చుంటే, లేకపోతే మీరు మెలకు వచ్చాక అవడో చెప్తే, ఏదైనా ఒకటే, మీకు మెలకు రావాలి ముందు. నేను అనేది ఉండాలి అక్కడ. అంచేత ఆధ్యాత్మికత యొక్క మొత్తము రహస్యము ఏమిటి అంటే ఈ అహంకారాన్ని లయము చేసేయటం. రకరకాల టెక్నిక్స్ ఉపయోగిస్తాం దానికి. సమర్పణ అంటాం, నువ్వు నన్ను ఏ పరిస్థితిలో ఉంచావో ఆ పరిస్థితిలోనే ఉంటాను అంటావు. ఇదంతా కూడా ఏంటి? ట్రిక్స్. కానీ అసలు రహస్యం మీకు అర్థమైపోతే నా ఉద్దేశం మీరు ఇంకా సులభంగా అక్కడికి వెళ్ళిపోగలరని. ఈ కాలంలో ఉన్నటువంటి మానసిక పరిపక్వత నా ఉద్దేశంలో ఎంత ఉంది అంటే ఈ ట్రిక్స్ అక్కర్లే. ఇంకా నువ్వు ఎవరికి సమర్పణ చేసుకోకర్లే, నువ్వు లయం అయిపో. నేను లయం అయిపోయి ఎలా నడవగలను? నువ్వు స్కూటర్ నడుపుతున్నావయ్యా, నువ్వు లేకుండా నువ్వు ఎప్పుడైనా చూసుకున్నావు? నేను చాలాసార్లు అనుభవంలో వచ్చింది నాకు. లోనా మీద వెళ్తూ ఉంటాను, ఎవడో గబుక్కుని అంటూ వస్తే సడన్ బ్రేక్ వేస్తాం. అప్పుడు గుర్తొస్తుంది నేను లోనా మీద ఉన్నానని. ఆలోచించుకోండి, అలాంటి సంఘటన మీకు ఎప్పుడూ జరగలేదా? అప్పుడు నువ్వు ఇంత అద్భుతమైనటువంటి రూల్స్ పాటించినటువంటి సమాజంలో మీరు కార్ డ్రైవ్ చేసేస్తూ, స్కూటర్లు డ్రైవ్ చేసేస్తూ నువ్వు లేనప్పుడు ఇంట్లో హాయిగా నువ్వు లేకుండా ఉండొచ్చు కదా. ఎందుకుండలేదు? అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను. ప్రిన్సిపల్ చెప్తున్నాను నేను, సిద్ధాంతము. నిన్ను నువ్వు మర్చిపోగలిగితే మొదట ఏమనిపిస్తుంది అంటే నన్ను నేను మర్చిపోగలిగితే నాకేం లాభం అని. కానీ తమాషా ఏమిటి అంటే నిన్ను నువ్వు ఎప్పుడు మర్చిపోతావో సృష్టిలో ఉన్నటువంటివన్నీ కూడా నీ వైపు ప్రవహించటం మొదలెడతాయి. ఇది అన్ని యోగుల యొక్క అనుభవం. వాడు వద్దు వద్దు అంటూ ఉంటాడు, అన్ని వాడికి ఇస్తారు, కావాలన్న వాడికి ఏమేమో. రాజు ఉన్నాడు, ఎవ్వడు ఉత్తి చేతుంటే వెళ్ళాడు, పాపం వాడి తినటానికి లేదు కదా. కానీ మన ఇంటి పక్కనే అడుక్కునేవాడు ఉంటాడు, వాడికి రాజుగారికి తీసుకెళ్తాం కానీ వీడికి పక్కనే ఉన్నవాడికి ఇవ్వం. ఎందుకు వీడు కావాలంటాడు అడుక్కునేవాడు. రాజు ప్రిన్సిపల్ అది, నువ్వు ఏది వద్దంటే డబ్బు అనేది సినిమా కాదు నిజం. మరి మాకు రావటం లేదు కదా వద్దంటే, నువ్వు నోట్తో వద్దంటున్నావు, నువ్వు నోట్తో వద్దంటున్నావు. ఆ మాత్రం తెలివి ప్రకృతికి ఉంది. షీ కెన్ అండర్స్టాండ్ దట్ నువ్వు దేనికోసం చేస్తున్నావు. అందుకే జగద్గురువు వార్నింగ్ ఇచ్చాడు, యోగ సాధన చేస్తున్నటువంటి వాళ్ళు 99.999% శ్రీమంతులు ఇంట్లో పుడతాడన్నాడు, యోగి కులంలో పుట్టారన్నాడు. స్పష్టంగా అది తిట్టడమో మెచ్చుకోవటమో నాకు అర్థం కాలేదు, కానీ ఖచ్చితంగా తిట్టడమే అనుకుంటాను నేను. యోగ సాధనలు చేస్తున్నటువంటి వాడు ఏ కులంలో పుట్టాలి? అక్కడ పుట్టడన్నాడు. ఏ తద్ది దుర్లభతరం అన్నాడు, ఇది చాలా కష్టం అన్నాడు. అథవా శ్రీమతాంగే యోగ భ్రష్టో విజాయతే. యోగ భ్రష్టుడు ఎక్కడ పుడతాట అంటే ఎక్కడుంది వాడి మనస్సు? అది విశ్లేషణ చేసుకోండి. మీకు ఎందుకు ఆ సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వ సమర్థత రావటం లేదు అంటే ఇది పోవటం లేదు. నాకు నేను మ్యాజికల్ చూపించాలి సాయిలాగా. నువ్వు ఉండకపోతే సాయి నీ ద్వారా ఆయన చేసిన దానికంటే ఎక్కువ మ్యాజికల్ చూపించగలడు, ఎందుకంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ ఎక్కువైంది. కరెక్ట్, ఇదివరకు ఒక శరీరంతో చేసేవాడు, ఇప్పుడు ఎన్ని సాయి మందిరాల్లో చేయాల్సి వస్తుంది. కానీ ఆయనకి ఈ అహంకారాన్ని వదులుకున్నటువంటి వ్యక్తులు దొరకటం లే. అది ట్రిక్. కళ్ళు మూసుకోండి, మిమ్మల్ని మీరు మర్చిపోయి చెప్పే మాటలు వింటానికి ట్రై చేయండి. అదే స్థితి మీరు కంటిన్యూ చేసుకోవటానికి ట్రై చేయండి. దాన్ని రకరకాలుగా వివరించడానికి ట్రై చేస్తుంది. ఏదో ఒక శబ్దముల కూర్పులో మీకు అర్థమైపోవచ్చు. అది ఎలా ఉంటుందంటే, ఈ స్థితి మ్యాథమెటికల్ ప్రాబ్లం టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు. ప్రాబ్లం అదే, సొల్యూషన్ అదే. ఏం చేస్తాడు టీచర్? అదే ప్రాబ్లము అదే సొల్యూషన్ రిపీట్ చేస్తూ ఉంటాడు వేరు వేరు కోణాలలో, కానీ సొల్యూషన్ మారదు. ఏదో ఒక కోణములో స్టూడెంట్ కి అర్థమైపోతుంది. అది అర్థమైపోయాక ఇంకా వాడే సాల్వ్ చేసుకుంటాడు. ఏంటి మన ప్రాబ్లము? అహంకారము. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నేను ఇప్పుడు మీకు చెప్తున్నటువంటి విద్య రేపు భవిష్యత్తులో మానవ జాతికి చెప్పబడే ఏకైక విద్య. మిగతా విద్యలన్నీ మూలబడతాయి, అన్నీ మూలబడతాయి. అది అతి త్వరలో జరిగిపోవచ్చు, కొన్ని వేల సంవత్సరాలు పట్టవచ్చు. అది మానవ జాతి యొక్క నిర్ణయం. అది మీ నిర్ణయం ఏంటో మీరు నిర్ణయించుకోండి. ఏమిటది నిర్ణయించుకోవాల్సింది? ఈ క్షణము నుంచి నేను నాది, నా బాధలు, నా కోరికలు అనే వాటిని నేను గమనించను, పట్టించుకోను. కానీ ఈ మాటలు భారతీయుల కొంపలు ముంచాయి, భారతీయ తత్వాన్ని రాంగ్ ట్రాక్ లో పడేసాయి. ఇంకేదంటే బాధ్యత రాహిత్యం వచ్చేసింది దీంతో. అది కాదు, ఋషులు ఎప్పుడూ బాధ్యతను వదులుకోలేదు. ఎప్పుడు అరాచకత్వం ప్రబలిందో అప్పుడప్పుడు రాజు దగ్గరికి వెళ్లి ఆ రాజును ఉత్తేజపరిచి ఆ రాజుకి చెప్పేవాడు, ఇది తప్పు జరుగుతోంది, దీన్ని సవరించండి అని. విశ్వామిత్రుడు వచ్చాడు దశరథ దగ్గరికి, నీ పిల్లల్ని పంపించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి రావణాసురుడిని చంపేటట్టు చేయిస్తాను నేను. బాధ్యత రాహిత్యం కాదు కావాల్సింది. నేను ఎప్పుడైతే ఈ అహంకార రాహిత్యం అన్నాను, మన మనసులు ఎటు వెళ్తాయి? ఈజీ ట్రాక్. అమ్మాయి గొడవ వదిలిపోయింది, నేనేమి చేయట్లే. ఏ గొడవలు వదలవు, గొడవలు ఎక్కువ అవుతాయి. కానీ గొడవలు ఎక్కువైనట్టు మీకు తెలియదు. బాధ్యత రాహిత్యం గురించి నేను చెప్పటం లేదు, అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ మానసిక స్థితిని కళ్ళు మూసుకుని పొద్దున్న సాయంత్రము తప్పనిసరిగా వీలుంటే ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు, ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు విశ్లేషణ చేసుకోండి. మీరు మనము చేస్తున్నటువంటి అనేక పనులకి మనస్సు పెట్టి చేయవలసినటువంటి అవసరము లేదు. మొట్టమొదట మీరు గమనించవలసింది ఇది. నడుస్తున్నారు మీరు, మనస్సు పెట్టి ఎక్కడ నడుస్తారు? ఏదో ఆలోచిస్తూ నడుస్తారు. మీరు చదువుతూ ఉంటారు, ఏం చదివామో మర్చిపోతాం. కారణం ఏంటంటే మనస్సు పెట్టి చదవలేదు కనుక. మనసు పెట్టి చదివితే గుర్తుంటుంది. మనసు పెట్టి 3 గంటలు సినిమా చూస్తాడు కనుక ఫలానా సీన్ లో చెప్తారు వాళ్ళు జోడు మారిపోయాయని. నేను మళ్ళా ఒకసారి ఆ సినిమా చూడాల్సి వచ్చింది, నేనంత గమనించలే. హీరో కాలి బూటు జోళ్ళు షేప్ మారింది, కలర్ మారలే, అది గమనించారు దర్శకులు. 3 గంటల పాటు సినిమా ఎంత తీవ్ర దృష్టితో చూశారో మీరు ఆలోచించుకోండి. ఆ తీవ్ర దృష్టితో మీరు అంతరయాత్ర సాగించాలి. ఇప్పుడు ఏం చేయాలి? కళ్ళు మూసుకుని ఉన్నారు, మనం పిలక పెట్టుకుంటామే, అటువైపు మీరు చూడండి, బయటికి చూడకండి. మీ దృష్టి లోపల వైపుకు మళ్లించాలి. కొంచెం అవగాహన చేసుకోండి ఏం చెప్తున్నాను. ప్రయత్నించకండి, కళ్ళు నొప్పి పుట్టాల్సిన అవసరం లేదు, కలిగుడ్లు కలపాల్సినటువంటి అవసరం లేదు. నేను చూస్తున్నాను, ఎవరిని చూడాలంటే అటువైపు దృష్టి మళ్లించుకోవచ్చు కదా. అంత సులభంగా కళ్ళు మూసుకున్నటువంటి మీరు బయట చూడటం మానేసి తిలక ఉన్న స్థానము, బ్రహ్మరంధ్రము అంటాం దాన్ని, అక్కడ చూడండి. ఎక్కడొక గ్రంథి ఉంది, గ్లాండ్, దాని గురించి తర్వాత అనాటమీలో డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతం అది వద్దు. ఇవాళ చెవులు బాహ్య స్వరాన్ని వినకుండా ఆ బ్రహ్మరంధ్రము నుంచి వచ్చేటటువంటి శబ్దాన్ని వినటానికి సమాయత్తము చేసుకోండి. అంటే చెవులు బయట శబ్దాన్ని వింటలేదు. ఇప్పుడు నా మాటలన్నీ మీరు వింటున్నారు సైలెంట్ గా. మీరు ఈ ఫ్యాన్స్ ఎప్పుడు వినండి అంటే వినగలుగుతున్నారా? మీరు ఫ్యాన్స్ ఎప్పుడు ఎక్కువ సౌండ్ వినిపిస్తుందిగా. ఇప్పుడు ఇంకేత మీ దృష్టి ఫ్యాన్ మీదకి మళ్ళింది. అదేవిధంగా మీ చెవుల యొక్క వినికిడి బ్రహ్మరంధ్రము నుంచి వచ్చే శబ్దములు వింటానికి రెడీ కండి. అంటే చెవుల యొక్క దృష్టి ఎటు వెళ్ళింది? లోపలి వైపు వెళ్ళింది. వాసన, బ్రహ్మరంధ్రము నుంచి వచ్చేటటువంటి వాసనలు చూడటానికి రెడీ కండి. స్పర్శ, ఆ బ్రహ్మరంధ్రం యొక్క స్పర్శ శిరస్సు యొక్క బ్రహ్మరంధ్రము దగ్గర ఫీల్ కండి. ఆ బిందువు, ట్రైట్, పరిపూర్ణ శక్తితో ప్రయత్నించండి. ఎలాగైనా కూర్చోండి, మీరు ఎలాగైనా కూర్చోవచ్చు. వినటానికి చూడటానికి ఎలా కూర్చుంటే బీ కంఫర్టబుల్ అంతే. కూర్మోంగా నీవ సర్వశః, ఏది ఆలోచించవద్దు, వినండి. వింటూ మీరు ఏదో ఆలోచిస్తే మీరు మిస్ అవుతారు. అంతరయాత్ర అంటే ఇది, అంతరయాత్ర యొక్క ప్రారంభ స్థితి. ఆ బ్రహ్మ గ్రంథి నుంచి అంటే ఏంటన్నమాట, 18వ ఓంకారం ఎక్కడ ఉచ్చారణ చేస్తామో అక్కడ మన సమర్థ సద్గురు స్పర్శలో. ఒకసారి మీ శిరస్సు మీద వేలు పెట్టుకుని చూపించండి, అది 18వ ఓంకారము, అది రైట్ అక్కడ, అది చూడండి ఆ బిందువుని అక్కడ. ఆ బిందువు నుంచి వస్తున్నటువంటి శబ్దమును వినండి, తగ్గించండి, బయట తగ్గించండి. అక్కడ స్పర్శ ఉంది, ఆ స్పర్శ ఎలా అనుభూతి చెందాలి? మీరు మొటిమలు ఉంటే, మొహానికి మొటిమల యొక్క అనుభూతి ఉన్న వాళ్ళకపోతే నేను చెప్పిన ఉదాహరణ అర్థమవుతుంది. అసలు మామూలుగా అద్దంలో చూసుకున్నా పెద్దగా కనిపించదు, కానీ వీడు ఒకసారి వీలుతో ఇలా అనుకుంటాడు, తర్వాత దాన్ని ముట్టుకోడు, కానీ అది ఇలాగా స్పర్శ ఉందే ఇంత పెద్ద మొటిమ ఉన్నట్టు వాడికి అనుభూతి వస్తుంది. అర్థమైంది అనుభూతి? లేదా ఆ 18వ ఓంకార స్థలాన్ని ఒకసారి చేత్తో ముట్టుకుని ఆ స్పర్శని గుర్తుంచుకోండి. పిలక ఎక్కడ ఉంటుందో అది, పిలక పెట్టుకునే స్థలము. ఆడవాళ్ళు అయితే జడ అల్లుకునే దానికంటే 1 inch పైన సుమారు అక్కడ చేయి పెట్టుకున్నారు కనుక ఆ స్పర్శ అనుభూతి, స్పర్శ అక్కడే, వాసనలు అక్కడ నుంచి వస్తున్నటువంటి వాసన పట్టుకోవడానికి ట్రై చేయండి. మీ పరిపూర్ణ ప్రయత్నం చేయండి, కానీ కష్టపడక్కర్లేదు. మీరు బాహ్య శబ్దం వింటానికి మీరేం ప్రయత్నం చేస్తున్నారు? అదే ప్రయత్నము బ్రహ్మరంధ్రము దగ్గర నుంచి వస్తున్నటువంటి శబ్దాన్ని వింటానికి మీరు చేయాలి. కష్టమేం పడక్కర్లేదు. మీరు బిగుసుకుపోవలసిన అవసరం అసలు లేదు. బ్రహ్మరంధ్రము దగ్గర మొత్తము కాన్సన్ట్రేట్, దాని స్పర్శ, అక్కడి నుంచి వస్తున్నటువంటి శబ్దములు, అక్కడి నుంచి దాని రూపము, దాని సువాసనలు, మన మొత్తము 5 ఇంద్రియాలను ఆ బిందువు దగ్గర కేంద్రీకృతం చేయండి. రిలాక్స్. శరీరం ఏ స్థితిలో అయినా ఉండొచ్చు, మీరు ఏదైనా కదుపుతూ ఉండవచ్చు, కానీ దాన్ని పట్టుకుంటూ దాన్ని వింటూ సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, బిందువుకి శరణం చూపండి. కార్పణ్య దోషో పహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత యేయస్య నిశ్చితం బ్రూహి తన్మే శిష్య స్నేహం శాది మాంత్వాం ప్రపన్నం. ఈ శ్లోకానికి అనేక సార్లు అర్థం చెప్పాను. ఆ ప్రశ్నించండి అక్కడ ఆ బిందువుని, నీ శిష్యుణ్ణి నేను, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వసమగ్రమైనటువంటి బిందువు అది, సంపూర్ణ వేద వాంగ్మయము, సంపూర్ణ ఋషుల జీవిత చరిత్ర, అన్ని ధర్మ ప్రవర్తకుల అనుభూతి దీన్ని కన్ఫర్మ్ చేసింది. అదే గురు సత్తా యొక్క బిందువు. అది మీలోనే వెతుకున్న బయట ఎందుకు వెతుక్కుంటారు పిచ్చివాళ్ళలాగా? అడగండి, దాన్ని ఏమి చేయమంటావు, అదేం చెప్తే అది చేయండి. మీ ఇష్టం వచ్చినట్టు అది వినదు, అది అర్థం చేసుకోండి. మీకంటే చాలా పవర్ఫుల్ అది, దాన్ని మీరు లొంగ తీసుకోలేరు. దానికి మీరు సమర్పణ చేసుకోండి, ఆ బిందువుకి, ఆ మానసిక స్థితి. లేదా ఆ బిందువుని అడగండి, అశాంతముగా ఉన్నటువంటి స్థితిలో అన్ని ఇంద్రియాలను ఆ బ్రహ్మరంధ్రం వేప మండించండి. బాహ్య స్మృతిని కోల్పోండి. వీలవుతే అడవ చేతి కింద పెట్టి కుడిలో, కుడి చేయి పైన పెట్టుకోండి, వీలవుతే మీ వీలు బట్టి. అది సుఖంగా ఉంటుందనిపిస్తే పరిపూర్ణ ఏకాగ్రత బిందువు వద్ద, స్వీకరించి ఉంచండి. విస్తరించినట్టు పైకి ఎక్కడికో శరీరం ఎదుగుతున్నట్టు వచ్చే అనుభూతి ఎవరికైనా వస్తే వాళ్ళు చేతులు ఎత్తండి, కళ్ళు మూసుకునే ఉండండి. రకరకాల రంగు దృశ్యాలు ఏవైనా ఎవరికైనా కనిపిస్తే వాళ్ళు చేతులు ఎత్తండి, కళ్ళు మాత్రం ఎవరూ తెరవద్దు, ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. ఇది కంప్లీట్లీ పర్సనల్, మిగతా వాళ్ళ విషయాలు మీకు అనవసరం. రైట్. శ్వాస ఆగిపోయిన అనుభూతి ఎంతమందికి వచ్చింది? చేతులెత్తండి. రైట్. ముక్కు కంటే ఎక్కువ కడుపు పైకి కిందకి కదిలిన అనుభూతి ఎంతమందికి వచ్చింది? కళ్ళు మూసుకుని ఉండండి, అది కంప్లీట్లీ పర్సనల్ క్వశ్చన్స్, మిగతా వాళ్ళకి అనవసరం. ఎవరిది వాళ్ళదే, మీరు మిగతా వాళ్ళకి చూడబాకండి. రైట్. ఇప్పుడు నేను చెప్పిన అనుభూతులన్నీ కూడా సక్సెస్ఫుల్ గా ధ్యానము చేయగలిగేటటువంటి అనుభూతులు. మొదటి ప్రయత్నములోనే ఆల్మోస్ట్ అందరికీ అసలు శరీరమే లేదు అనే అనుభూతి వచ్చినట్టు వచ్చి కోల్పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గుడ్. రైట్. తిప్పారు, ఒకసారి తినిపించాను అంతే, ఎక్కువసేపు ఉంచక్కర్లే. విశేషమైనటువంటి శబ్దములు విన్నవాళ్ళు, సువాసన, విభూతి వాసన. గుడ్. ధ్యాన ప్రక్రియలో ఇవన్నీ జరగవచ్చు, ఇది కాక ఎక్స్ట్రా ఏదైనా జరగవచ్చు. ఏది జరిగినా దాన్ని పక్కన పెట్టడం నేర్చుకోండి. చాలా జాగ్రత్తగా చెప్పింది అర్థం చేసుకోండి. సువాసనలు వచ్చినా, శరీరము విస్తరిస్తున్నటువంటి అనుభూతి వచ్చినా, శరీరము కోల్పోతున్నటువంటి అనుభూతి వచ్చినా, ఇతర ఏ విధమైనటువంటి అనుభూతులు వచ్చినా ఆ అనుభూతులతో పాటు మీరు విడిపోకండి. అవి అనుభూతులు మాత్రమే, ఎక్స్పీరియన్సెస్ మాత్రమే, ఇంద్రియాల ద్వారా పొందినటువంటి అనుభూతులు మాత్రమే కనుక వాటిని కూడా దర్శిస్తూ ఉండటమే. కానీ మనసు ఎక్కడున్నాని? బ్రహ్మరంధ్రము వద్ద. అక్కడ నుంచి మాత్రము చ్యుతి కాకపోతే మీరందరూ కూడా అచ్యుతులే. అచ్యుతుడు అనేది విష్ణువు యొక్క ఒక అద్భుతమైనటువంటి పేరు. అచ్యుత స్థితి, అక్కడి నుంచి జారాము కనుక మనకి ఈ బాధలన్నీ, ఆ స్థితి నుంచి చ్యుతులయ్యాము కనుక ఈ బాధలన్నీ మనకి. దీనిని వీలైనప్పుడల్లా ప్రాక్టీస్ చేసుకోండి. ఆశ్రమంలో ఉన్నంత మాక్సిమం టైం దీనికి వినియోగించండి. కానీ ధ్యానము చేస్తూ ఉంటే స్వాధ్యాయము లేకపోతే పరిపూర్ణత రాదు. ధ్యానం ఉండాలి, ఆచరణ ఉండాలి. అంతేత స్వాధ్యాయము కూడా మనం చేసుకుంటూ ఉంటాం. ఈ ధ్యానము మాత్రమే చాలా ఇంపార్టెంట్, స్వాధ్యాయము కంటే కూడా ఇంపార్టెంట్. ఇక లాస్ట్ అటెంప్ట్, కాస్త గట్టిగా ఇవ్వండి అటెంప్ట్. ఆ బిందు మీదే మనస్సు ఉంచండి. కళ్ళు తెరిచినా తెరిచేయండి కళ్ళు, కానీ మనస్సు బిందు మీదే ఉంచండి. అందరూ కళ్ళు తెరిచేయండి, కానీ మనస్సు మాత్రము బిందు మీదే. మనస్సు మాత్రము బిందు మీదే, బ్రహ్మరంధ్రం మీదే. బ్రహ్మరంధ్రము నుంచి వచ్చేటటువంటి సందేశము వింటూ ఉండండి. ఇక చేతులని నార్మల్ గా చేసేసుకోండి, కానీ మనస్సు బ్రహ్మరంధ్రం మీదే ఉండండి. అక్కడ నుంచి చితులు కాకండి, ఇంకా మిగతాదంతా చూసుకుంటుంది. యతీనాం బ్రహ్మ భవతి సారథి, నువ్వు కాదు అది చూసుకుంటుంది ఎలా జీవిత విధానం నడపాలో. స్లైట్ గా కొద్ది నెలల ప్రాక్టీస్ లో చాలా సులభంగా మీకు ఇది వచ్చేస్తుంది. రెగ్యులర్ గా ఉంటే కండిషన్ అది. జాగ్రత్తగా మనస్సును అక్కడే ఉంచుకుని కళ్ళు మూసేసుకోండి. ఆ బిందువులోకి వెళ్ళిపోవాలి, బ్రహ్మరంధ్రం వద్దకి. అక్కడ నుంచి ఈ పాట వింటున్నారు మీరు, మీ చెవుల ద్వారా వింటలేదు మీరు. స్థితి కోల్పోకండి.
శుభవాడనేది కోరే